దేవి నవరాత్రి. ఉన్నది ఒకటే వస్తు. దాన్నే బ్రహ్మం అని పిలుస్తారు, భగవంతుడు అని పిలుస్తారు, పరమాత్మ అని పిలుస్తారు. కానీ ఉన్నది ఒకటే. నీకు నాకు సృష్టికి ఆధారం ఉన్న వస్తువు మట్టి ఒకటే. మానవుడు జయం బ్రహ్మభూతగా ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. బ్రహ్మభూతగా ప్రసన్నాత్మ మానవుడు జయం ఏంటంటే ఆ బ్రహ్మములో ఉన్న వస్తువు ఒకటి ఉంది, అది ఒకటి నిజము. ఆ ఒకటి ఆ బ్రహ్మముతో మనం ఒకటి అవ్వాలి, అదే జీవిత లక్ష్యం. అదే భగవంతుడు చెప్తున్నాడు గీత, బ్రహ్మభూతగా ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. ప్రపంచంలో ఏ విషయం వచ్చింది ఏదో వస్తుంది, మన దేహతరంగాన్ని బట్టి వచ్చేది ఏదో వస్తుంది, రానేదో రాలి. అంతర్యామంగా ఉన్నాడు ఈశ్వరుడు. నశోచతి నకాంక్షతి, ఈ సృష్టిలో దేని గురించి నేను దుఃఖపడదు. ఆ సంగతి మనకు అనుకోవడం మన మనసు కనిపించవచ్చు, విశేషంగా ఉన్న కనిపించవచ్చు, ఏది ఎలా ఉన్నా అసలు నశోచతి. దేని గురించి దుఃఖపడద్దు, దుఃఖపడటానికి అనే విషయం ఏమీ ఈ లోకంలో లేదు. ఇదంతా మాయ, అది ఉన్న దాని వల్ల కనిపిస్తాం. ఇది పెద్ద స్వప్నం. దేని గురించి నాన్న శోచతి, నీవు మీద వచ్చి మీ తలకాయంలో వచ్చి పులిగి పడుతున్నప్పటికీ నా శోచతి దుఃఖపడదు. నా కాంక్షతి నీ ప్రార్థన ఏదైతే వస్తుంది, కోరికలకు మాత్రమే కదా ఎక్కువ రాదు, కోరిక లేకపోతే తప్పకూడదు. భగవంతుడి విషయాలను సృష్టిలో మీ దేహానికి మీ ఉపాధికి ఏది కేటాయిస్తే మనం కోరుకుంటే ఎక్కువ వస్తాయేమనుకుంటున్నాం. కోరుకుంటే ఎక్కువ వచ్చేది పైన మనసు వాడు కోరికలపైన వస్తుంది. ఈశ్వర సంకల్పం ఉన్నది ఒకటి, అది భగవంతుడి సంకల్పం. ఆ భగవంతుడి సంకల్పాన్ని బట్టి సృష్టి అంతా నడుస్తుంది. ఏడు వర్షాలు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నది భగవంతుడి సంకల్పం. ప్రతిదీ ఈశ్వర సంకల్పం ప్రకారం ఇదొక 2002 సంవత్సరంలో ఈ వర్షాకాలంలో ఈయన వర్షాలు కురవాలని అసలు ఎప్పుడూ సృష్టి ప్రారంభమైనప్పుడు నిన్నదన్నమాట. ప్రతి రోజు ప్రతి విషయం ప్రతి క్షణ సంఘటన కూడా ఆయన అనుజ్ఞ లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు సృష్టి. ఆయన అంతర్యాముగా ఉన్నాడు, ఆయన నారాయణ. నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, నారాయణుడు అంటే ఒక వస్తువు కాదు. అంగవయంలో అంతర్యాముగా ఉన్నటువంటి చైతన్యమే నారాయణుడు. కానీ ఒక వ్యక్తి కాదు, ఒక వస్తువు కాదు, పదార్థం కాదు నారాయణుడు అంటే. అదే నారాయణుడు అంటే నారాయణుడు అంటే జీవుడు, వాటికి అయ్యుడే వాటికి ఆధారంగా ఉన్నవాడు నారాయణ. మనందరూ ఈ జీవకోటి అందరికీ ఆధారముగా ఉండి జీవితం యొక్క ప్రారంభాన్ని ఆదరించేవాడు, ప్రకృతిని ఆదరించేవాడు, పంచిపోతాలను ఆదరించేవాడు, అన్నిటికీ అంతర్యాముగా ఉన్నాడు. లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడు, లోపలంటే దేనికి లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు నారాయణుడు అంటే దేనికి కృష్ణుడు లోపల ఉన్నాడు అంటే దేనికి లోపల ఉన్నాడు మన శరీరానికి లోపల. మరి దేనికి బయట ఉన్నాడు మన శరీరానికి బయట ఉన్నాడు, మన శరీరానికి బయట ఉన్నాడైనా లోపల ఉన్నాడు. అంటే మన దేహబుద్ధి ఉంది కాబట్టి దేహానికి పరిమితం ఉన్నాం కాబట్టి మన లోపల ఉన్నాను బయట ఉన్నాడని చెప్తున్నాడు. లోపల అంటే దేహానికి లోపల, బయట అంటే దేహానికి బయట. అంతగా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు నారాయణ. మనకి భగవద్గీతలో పరమాత్మ కూడా తెలుసు. అందరూ ఉండేటువంటి చైతన్యాన్ని నేను జీవులు కాదు, ఆత్మగౌరవం చైతన్యం కావాలి, ఈశ్వరుడు నేను చెబుతున్నాను. ఆత్మగౌరవాన్ని అందరూ లేదు, ఆత్మగా ఉన్నవాడు నేనే. నా హృదయంలో ఏదైతే నిజంగా నిజమైన భగవద్గీతను చెప్తాను, ఆ కృష్ణగీత కాదు భగవద్గీత. కృష్ణుడు ఈశ్వరుడి భగవంతుడి అంతర్యాముగా ఉన్నవాడు చెప్తారు. అపమాత్మ కూడా చూస్తాడు, నేనే ఆత్మని. అందరూ ఉండలేదు ఉన్నవాడి ఆ చైతన్యం ఆత్మ భగవంతుడు నేనే. అపమాత్మ కూడా చూస్తాడు, సర్వం భూతాశ్రయిస్తుట అందరి హృదయంలోనే నేను నిరాత్మగా ఉన్నాను. భగవంతుడే చెప్తాడు అపమాత్మ, మీ హృదయంలో నిజమైన ఆత్మ నేనే. అపమాత్మ కూడా చూస్తాడు చైతన్యం నేనే. ఈ జీవభూతంతో నాగంచి బయట పెడతాండి, నాలుగుగా వస్తుంది, అది నాలుగునే బయట అయిపోతాం. నాది జనాలే లేదు, నా అదే లేకుండా గడ్డి పట్టు కొడకదు. సముద్రంలోనే మురళ పడతాయి, సముద్రంలోనే మురళ ఉంటాయి, సముద్రంలోనే మురళ లైవ్ అయిపోతాయి. అంటే ఈశ్వరుడు నాగంచి వచ్చిన జీవభూతం అంటే నాలుగునే పడుతుంది, మరి నాలుగునే లైవ్ అవుతుంది. అది లేదా మధ్యలో మధ్యలో అంశం లేదు, జీవభూతికి అంశం అంశాలే అని భగవంతుడు చెప్తాడు. పరమాత్మ ఏమైనా లేదా మీ హృదయంలో ఉన్నాడు, ఎవరనుకుంటున్నాడు మీరు నేను ఉన్నా మీ హృదయంలో ఉన్నాను. పరమాత్మ పరమాత్మ కూడా చేశారు అంటే అర్జునుడికి బట్ట
చేసుకోండి. ధర్మ
లక్ష్యం, అదే మోక్షం, అదే శాంతి, అదే శాంతి, అదే మోక్షం, అదే నిర్వాణం. అదే గౌతమ బుద్ధుడు మాట్లాడారంటే అదే నిర్వాణం. అదే గమ్యం మర్చిపోకూడదు. మన కుటుంబ పరిస్థితులు భిన్న భిన్నంగా ఉంటాయి, పరిసరాలు భిన్నంగా ఉంటాయి, ప్రకృతి భిన్నంగా ఉంటుంది, అన్ని భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఆ గమ్యం మన ఒంటి మీద వెళ్ళినా, ట్రైన్ మీద వెళ్ళినా, గుడపడ మీద వెళ్ళినా, లేకపోతే లారీ మీద వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, కార్లో వెళ్ళినా, డెస్టినేషన్ గమ్యం మర్చిపోకూడదు. గమ్యం మోక్షం, అది మర్చిపోకూడదు. ప్రయాణంలో ఏ మార్గాలు ప్రయాణించండి, మనం ఏది పొందాలని ఆ డెస్టినేషన్ గమ్యం మటుకు మిస్ అవ్వకూడదు. ఇందుకే పరబ్రహ్మమే, దానికి రూపం లేదు, నామం లేదు. దాన్ని మన భారతీయులు మూడు రూపాయలు ఎక్కువ ఆరాధిస్తాయి. అంటే బ్రహ్మము మూడు ముఖాలు ఉన్నాయి. ఈ మూడు ముఖాల నుంచి మనం బ్రహ్మంగా ఎక్కువచ్చు. ఆ ముఖం ఎంత అంటే దూరం అన్నమాట. ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదో గుణాల నుంచి వెళ్ళాలి. కానీ గుణాలైతే గుణాల నుంచి వెళ్ళకుండా ఇంట్లోకి వెళ్ళగలుగుతాం? ఏదో దూరం పట్టిన లోపలికి వెళ్ళాలి. ఏదో దూరం ఎంతవరకు ఇంట్లోకి వెళ్ళగలుగుతాం? అలాగే బ్రహ్మకి ముఖాలి అది శివుడు. శివుడు ఒక మొహం, విష్ణు ఒక మొహం, అలాగే దేవి కూడా. అని దేవి అంటే శక్తి. భారతమైన లక్ష్మణ అది సరస్వతమే ఉంటే ఇది ఒక మొహం. ఈ మొహం గురించి ఆచార్యం కూడా ఒక ద్వారం, గురువు కూడా ద్వారం. ఒకరి గొప్పలో కలిసానికి ఆచార్యంగా గురువులను ఉంటే ఆచార్యుడు కూడా ఒక ద్వారం, గురువు కూడా ఒక ద్వారం. అయితే ఆచార్యుడికి శాస్త్ర పాండిత్యంతో పాటు అనుభవం కూడా ఉన్నారు వాళ్ళు ఆచార్యులు. అయితే మనం వెతికే వస్తువు, మనం పొందే వస్తువు మనలో ఉంది, మన లోపలే ఉంది. అయితే పరతత్వం పరబ్రహ్మం కొంతమంది పరబ్రహ్మను చేరుకోవడానికి దేవుని ఆరాధిస్తున్నారు, కొంతమంది శివుని ఆరాధిస్తున్నారు, కొంతమంది విష్ణువుని ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధించినా ఉంది, కానీ వస్తువు ఉంటే మనం పొందవలసినటువంటి గమ్యం ఒకటి. పరవంచిన కొంతమంది తండ్రిగా ఆరాధిస్తే కొంతమంది తల్లిగా ఆరాధిస్తున్నారు. రామకృష్ణ పరమహంస గారి తల్లిగా ఆరాధించారు. మన రామ రామ కృష్ణ కృష్ణ రామ కొంతమంది కడి 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 అంటే భగవంతుని ఆరాధించిన భగవంతుని కథి రూపంలో ఆరాధించారు. చక్రవర్తి గారు వాళ్ళు రామ రూపంలో ఆరాధించారు. మరి నేరాబాయి గారు కృష్ణుడి రూపంలో ఆరాధించారు. కానీ వీళ్ళందరికీ పొందవలసిన గమ్యం ఒకటే. ఈ దేవీ నవరాత్రి రోజుల్లో సరసమంగా సప్తమ రోజున సరస్వతిని, అష్టమ రోజున లక్ష్మీదేవిని, నాగరోజున కాళీ దగ్గర తర్వాత ఇళ్ళకి విజయలక్ష్మి వస్తుంది. ఇలా లేకపోతే మూడు రోజులు ఒక దేవుని, తర్వాత మూడు రోజులు ఒక దేవుని, తర్వాత మూడు రోజులే ఒక దేవుని ఆరాధిస్తారు. గంగాలో అంటే తొమ్మిది రాత్రులు, తొమ్మిది నవరాత్రులు, నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు. ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత విజయలక్ష్మి వస్తుంది. అంటే మూడు రోజులు మూడు ముగ్గురు దేవతలు ఆరాధిస్తున్నారు అమ్మ సరస్వతిని. అంటే సరస్వతి మనకు అవసరమే, లక్ష్మి మనకు అవసరమే, దుర్గ మనకు అవసరమే. సరస్వతి అంటే జ్ఞాపశక్తి. ఆ సరస్వతి అనుగ్రహం అంటేనే మనకి జ్ఞాపశక్తి ఉంటుంది, వివేకం ఉంటుంది. జ్ఞాపశక్తి అవసరం చదువుకునే పిల్లలందరికీ జ్ఞాపశక్తి లభిస్తుంది. జ్ఞాపశక్తి అదిలో కూడా వచ్చేసరికి తొంభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి జ్ఞాపశక్తి అయింది. అప్పుడే మనకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. 65 గారికి రాజాజీ గారికి 60-90 సంవత్సరాలు దాటినాయి జ్ఞాపశక్తి అంటే. అదే ఆటం గారికి 96 బతికారు. ఆయన ఇంకా 2 సంవత్సరాలు జీవిస్తారన్నారు. ఎవరిని ఇండియా నుంచో ఎవరు పేరు మనసారి బాగున్నారని అడుగుతారు. రిటైర్ అయిపోయి వెళ్ళిపోయింది. కొంతమందికి జ్ఞాపశక్తి చివరలేదు వరకు మనం ఎవరు చూసిన మనిషి రేపు మర్చిపోతాం. సరస్వతి దేవు అంటే జ్ఞాపశక్తి, అది తెలివి. మన లోపల తెలివి, తెలివి అవసరం, వివేకం అవసరం. అదే సరస్వతి దేవి. సరస్వతి దేవుని ఆరాధిస్తున్నామంటే మనకు వివేకం కావాలా, తెలివి కావాలని ఆరాధిస్తున్నాం. జ్ఞాపశక్తి ఉండాలి, మెమరీ కూడా అవసరం. అంటే తెలివి చేతుల్లో జ్ఞాపశక్తి కూడా భాగం. కొంతమంది ఎంతమంది పిల్లలు ఎంత బాగా తెలియదు, జ్ఞాపశక్తి లేకుండా ఫీల్ అయిపోతారు. కష్టపడి చదువుతారు, ఆ జ్ఞాపశక్తి లేని ఫీల్ అయిపోతారు. అంటే జ్ఞాపశక్తికి సంకేతమే ఆ తెలివి, ఆ సూక్ష్మ బుద్ధికి బుద్ధి సూక్ష్మమైన సంకేతం సరస్వతి. వారికి చదువు బాగా రాయకపోవడం అంటే సరస్వతి ఏ ఆగ్రహం ఉండాలి అని అంతా అంటారు. రెండు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే కేవలం గర్భమే కాదు, లక్ష్మి అందరికీ అవసరం. లక్ష్మిని చూస్తే అందరికీ మోహమే. పరిసరం చూస్తే, రూపకాయితం చూస్తే అందరికీ మోహం. లక్ష్మిని చూస్తే మనకి జ్ఞానం రాకపోయినా మోహం వస్తాం. రూపకాయితం మనం అందరం చూస్తుంటే మనకి జ్ఞానం రాకపోయినా మోహం అంటే కలుగుతాం. లక్ష్మిని చూస్తాం, లక్ష్మి అంటే కేవలం దర్భుదాన్ని సంకల్ప శక్తి. మన ఏదైనా కనీసం ఎదుగుతాయి ఈ పని మనం చేయాలి. సంకల్పం దృఢమైన సంకల్పం అదే లక్ష్యం. బ్రహ్మకోణం చూడటం, సామర్థ్యం చూడటం లక్ష్యం ఉండదు. దృఢమైన సంకల్పం లేని చోట లక్ష్మి ఉండదు. ధనర్వాటి ఉన్న చోట లక్ష్మి ఉండదు. ధనాచారాలు ఉన్న చోట లక్ష్మి ఉండదు. క్రమశిక్షణ లేకపోతే లక్ష్మి ఉండదు. దృఢమైన సంకల్పం అదే లక్ష్మి. కొంతమంది ఏదైనా సంత ప్లాన్ చేస్తే కరెక్ట్ గా ప్లాన్ చేస్తారు. మన మన అర్హత ఏంటి? ఈ ప్లాన్ మనం చేస్తే సక్సెస్ అవుతాం లేదా? అంటే మన దగ్గర ధనం ఎంత ఉంది, ఎంత పెట్టుబడి పెట్టగలం మనం, పెట్టుబడి చేసి మన శక్తి సరిపోతుంది ఈ పని చేయడానికి. దృఢమైన సంకల్పం అనేది ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి దృఢమైన సంకల్పం లక్ష్మి. అంటే లక్ష్మి లక్ష్మి అంటే రూపకాయలనే కానీ ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉన్న కొబ్బరికాయలు కూడా లక్ష్మి, మన పంట కూడా లక్ష్మి, ధాన్యం కూడా లక్ష్మి. అంటే దృఢమైన సంకల్పం యువరికై గాంధీ గారికి ఆ సంకల్పం. మరి మంచి పని ఇది చెయ్యాలనుకున్నప్పుడు బాపూజీ దాని ప్రాణపై ఉండించు కదా, అవసరమైతే ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తుంది ఆ మంచి పని చేయడానికి. ఆ దృఢమైన సంకల్పమే లక్ష్యం. మోక్షాన్ని సంపాదన ఉంటారనేటువంటి ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం వచ్చిందనుకోండి, అనేక ప్రతిబంధకాలు ఉంటాయి మనకి. ఆ ప్రతిబంధకాలను ఓవర్కమ్ చేయటం ఒక సం ఓవర్కమ్ చేసే సంకల్పం మాత్రమే లక్ష్యం. తర్వాత దొరికంటే క్రియాశక్తి. కొంతమంది ప్లాన్ ఇస్తే సరిపడినా పని చేయాలి. కొంతమంది ఇంట్లో కూర్చొని ప్లాన్ లేకపోతే పెట్టడం పని ఉన్నారు. ఆ పని చేయాలి అంటే మనం ఏదైతే సంకల్పించామో ఆ సంకల్పం కార్యంలో కూడా పెట్టాలి. అదే దొరికి ఈ ముగ్గురు నాకు అవసరం. సరస్వతి అవసరం, లక్ష్మి అవసరమే. దొరికంటే కార్యరూపం క్రియ. ఆ క్రియ అంటే కార్యరూపం మనం ఆలోచించింది కార్యరూపంలో పెట్టాలి. మనం మోక్షం సంపాదించాలనుకున్నాం అదే లక్ష్మి. కానీ మోక్షం ఎలా సంపాదన ఉంటుంది, దానికి విధానం ఏంటి, అది ఎలా మనం ఆచరించాలి, ఆచరించే విధానం దొరకదు. అయితే మనకి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు అయిపోయిందా ఏమొస్తుంది, విజయదశమి వస్తుంది. ఈ తొమ్మిది రాత్రులు మనం ఏం చేయాలంటే నవ అంటే తొమ్మిది, తొమ్మిది రోజుల తర్వాత నవ అంటే కొత్త కూడా మన తాతల వాటి నుంచి వదిలేసి కొత్త వాటిని తెచ్చుకోవాలి. ఈ తొమ్మిది రోజులు మనం సాధన ఉపాసన చెయ్యాలి. అమ్మవారిని తొమ్మిది రోజులు ఉపాసన చెయ్యాలి. వాసనలన్నా అలవాట్లన్నా ఉంటాయి. వాసనలే అలవాట్లకైనా మారతాయి. మనం ఒకవేళ మన పరిశీలన చూసుకుని మూడుకే కేవలం మూడేళ్ళకు సరిపోతుంది. ఈ తొమ్మిది రోజులు మనం సాధన చెయ్యాలి. అంటే మన ఉదయంలో చక్రవాసి ఏమన్నాయి, చక్రవాసన బ్రహ్మాండం పొందడానికి బ్రహ్మబోధ బ్రాహ్మీ స్థితి పొందడానికి ఏ కష్టం లేదు. కొంతమంది మనుషులు కొంతకరంగా ఉంటారు. ఆ కొంతకరం అంటే తగ్గించుకోవాలి. కొంతమంది ద్వేషంగా ఉంటారు. ఆ ద్వేషం అంటే తగ్గించుకోవాలి. కొంతమంది అతి కోపం, ఆ మాట్లాడితే కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తుంది, విసిగి వస్తున్నాయి, అన్నీ ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసుకునే ఈ దురదవాటిని ఈ దుర్మణాలు అనే కొందరు జాగ్రత్త నుంచి వస్తాయి నాకు అమ్మా. ఈ దురదవాటి నుంచి నాకు విడుదల చెయ్యాలి, ఉపాసన చేయాలి. ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఉపాసన ఇచ్చి విజయలక్ష్మి రోజు కొత్త వాళ్ళు పెట్టిన ప్రస్తుతం వచ్చేసి ఈ దురవాసాన్ని బయటికి పోవాలి. మంచి అలవాట్లు పరిచయం చేసుకోవాలి. దురాచారాలు ఏమున్నాయి, దురవాటలు ఏమున్నాయి, మళ్ళీ పరిచయంలో ఏమున్నాయి, వీక్ పాయింట్స్ ఏమున్నాయి, అన్నీ చూసుకోవాలి. గాంధీ గారు ఎలా గాంధీ గారికి అపకారం చేసిన వాళ్ళు అన్నారు, ఉపకారం చేసిన వాళ్ళు అన్నారు మహాత్మా గాంధీ. అది ఒక చెప్పేవారు ఉపకారం. ఒకే మనిషి నాకు ఉపకారం చేయొచ్చు, అపకారం చేయొచ్చు. ఆ ఉపకారం జ్ఞాపకం పెట్టుకోవాలి, అపకారం నడుచుకోవాలి. ఉపకారం జ్ఞాపకం అంటే కృతజ్ఞత అనేది మంచిది. అపకారం జ్ఞాపకం వస్తుంటే కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. మరి నేను నా కోపం అవుతాను. అంటే దేవి నవరాత్రులు అయితే ఏం చేయాలంటే ఎవరికి మనకు అపకారం చేస్తుంది నడుచుకోవడానికి ఉపకారం చేస్తుంది జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి మళ్ళీ అలవాటు ఏమన్నా చూసుకోవాలి. అంటే చిన్న మరగన తింటే చాలండి పునర్జన్మ పునర్జన్మ చేసేటువంటి ఒక దేశం ఉంటే చాలే పునర్జన్మ చేసుకోవాలి. మనం ముఖ్యంగా దేవుని ప్రార్థించవలసింది ఏంటంటే మన మనసులో లోపాలు ఎటువంటి జాగ్రత్తగా చూసుకుని ఆ లోపాలను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ దేవీ నవరాత్రిలో మనం చేయవలసిన పని విజయదశమి రోజు ఎవరైతే చాలా మంది విజయదశమి రోజున అన్ని పనులు ప్రారంభిస్తారు. విజయదశమి రోజున ఏ పని చేసినా మంచిదే. ఈ తొమ్మిది రోజులు మనం సహనం చేస్తేనే విజయదశమి రోజున విజయం మారి ఆ తొమ్మిది రోజులు అప్పుడు గొప్పవారైన కోసం పాతవారం కోసం కొత్తవారం చూసుకోవాలి. అమ్మని ఆరాధించాలి. ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మని ఆరాధించాలి. అయితే మన జాగ్రత్తగా ఉన్నాయి. ఒక కృష్ణ భక్తులు అది ప్రభుపదాన్ని ఆయన కృష్ణ భక్తుడు ఒక ఆయన మంది ఆయన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ చరిత్రను ప్రపంచమంతా వ్యాప్తి చేశాడు కృష్ణ భక్తుడు. వివాహమైంది తెలుగున్నారు ప్రభుపడే ఆయన ఎవరు అడిగారు మీరు చంద్రబాబు గారిని పుంచుకున్నారు ఆయన ఇంచుమించుగా 65 సంవత్సరం వరకు సంసారంలో ఉన్నారు ఆయన 65 సంవత్సరం వచ్చే వరకు సంసారంలో ఉన్నారు అయితే పక్క ఉద్యోగం కూడా చేసుకున్నారు ఆయన కృష్ణ అయితే బాగా ఇష్టం ఆయన ఇష్టమైన ఫేవరెట్ కాదు కృష్ణ అది కృష్ణనే ఆరాధించేవాడు అదే కృష్ణ ఉద్యమం ప్రపంచం అంతా వ్యాప్తి చేశాడేనా ఏనాడు ప్రారంభించిన రామకృష్ణ మిషన్ అంటే అదే కృష్ణ ఉద్యమానికి ఎక్కువ ధనం సంపాదించాడు ఆయన పేరు వేదాంత ప్రభుపాద వేదాంత వేదాంత ఆయనకు పోయారనుకున్నాయన్న సమాధి శిల్పం మహా సమాధి అయిపోయారైనా ఆయన సమాధి ఇక్కడ ఇప్పుడు ఇంటికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పారు నేను సన్యాసి అని తీసుకున్నాను ఆయన ఏమన్నారంటే అన్ని పరీక్షలు బాగున్నాయని ఆయన నా ఆవిడ గెలిచారు ఆ ఆవిడకి అన్నిటికంటే టీ అంటే ఇష్టం ఆయన ఆ టీ పేరు కానీ ఇంటికి రాకపోతే మామూలుగా ఉంది ఆ రోజు చాలా పెద్ద అవసరం గాలిలో అని తీసుకు అంత గొడవ చేసిన నా భార్యమే నాకు మామగారిని కోరలేదు అతి ఖర్చు మనిషి అది నేను తగ్గించుకోలేదు అలాగే తగ్గింపు ఇవ్వడం నాకు భాగవత అంటే చాలా ఇష్టం రూపాలు చెప్పాడు నాకు భాగవత అంటే మహాభాగవతం భాగవతం అంటే నాకు బాగా ఇష్టం ఆ భాగవతం కనీసం ఒక పేజీ రెండు పేజీలైనా చదివి ఉండి ఇంత టీపుడు అయిపోయినా నేను చెప్పలేదంటే అర్థం అడగండి ఇంటికి ఒక రోజు నేను టీపుడు చేయగలుగుతాను టీపుడు చేయకపోతే అవన్నీ పెట్టకూడదు ఇంకా టీపుడు లేదు వాటికి టీ అంటే బాగా ఇష్టం రూపాయలు బాగా ఆవిడ దగ్గర డబ్బు లేదు ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంది ఆవిడ పరిశ్రమ పరిశ్రమలో ఆవిడ దగ్గర డబ్బు లేదు డబ్బు లేకపోతే ఏం చేసినంటారు భాగవతం అనేసి తీపడం కొని భాగవతం అనేసి మా ఆవిడ తీపడం కొనేసి ఎందుకు వచ్చాను భాగవతం స్నానం చేసి ఈ భాగవతం అధ్యయనం చేసుకుని బాగా తెలియాలి భాగవతం కనపడుతున్నాడు నా పూజ జరిగింది భాగవతం అమ్మగారిపోయింది నా తీపుడు కోసం అప్పుడు మంచి భాగవతం అంటే అంత ప్రీతి ఎంత ప్రీతంటే ఆయనకు బంధువుల కంటే స్నేహితుడి కంటే కుటుంబ సభ్యుల కంటే ఆయన కొన్న ధనం కంటే ఆయన కొన్న ఉద్యోగం కంటే అనేటి కంటే ఇప్పుడు పరమ ప్రీతి భాగవతం ఇంకా భాగవతం ఎప్పుడైతే అన్వేషణ దీకోసం నాకు పూర్తి వైదాన్ని వచ్చేస్తుంది తర్వాత ఏదో వంతు వ్యక్తి ఇంట్లోంచి బయటకు వచ్చి సన్యాసం పుచ్చుకుని ప్రపంచంలో అయితే ఆయన సన్యాసం పుచ్చుకోవడం వల్ల భగవంతుడి ప్లాన్ ఎలా ఉంటుందంటే ప్రపంచమంతా కూడా కష్టపడి వ్యాపించు అదే కృష్ణ ఉద్యమం అనుకుంటుంది ఈ రోజు ఇతర దేశాల్లో కూడా వ్యాపించడం కారణమే కాదు అసలు బాగా సహకారం చేస్తున్నాయి బాగా సహకారం చేసి నేను సన్యాసం పుచ్చుకో అంటే అది సన్యాసం పుచ్చుకోవడం అంటే మీకు ఎందుకు చెప్తున్నాను మన వేదన విడిచి మన వేదన పోట మన వేదన పరిచయం చేయడానికి సాధన చేసి ఈ దేవికి అవకాశం ఉన్నటువంటి అది ఒక అమెరికా చేసేస్తాడు. లవ్లీ రెండు నెలలుగా ఆక్రమంలో ఉంటున్నాడు. తర్వాత సెలవు తీసుకుంటాడు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు యాక్సిడెంట్ విడిచిపెట్టి మా అమెరికా వెళ్ళిపోతున్నాం. నేను రాత్రికి వెళుతున్నాను. ఇక్కడి నుంచి విడిచిపోవడం కష్టంగానే ఉంది. సపోర్షన్ సహవాసంలో ఒక దోషం అంటే కార్టీలో కొంచెం బాధకరం. సపోర్షన్ సహవాసంలో దోషం అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎంతో కొంత పెయిన్ వస్తుంది. అది పెయిన్లో ప్లెజర్లో రెండు మనసు ఎన్ని మనసులు సంబంధించిన విషయాలు. కానీ కొంచెం కష్టంగా ఉంది ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి మీ సన్నిధి విడిచిపెట్టి మన జీవితం యొక్క గమ్యం భగవంతుడి సన్నిధిని చేరుకోవటం. భగవంతుడు ఐక్యం అవటమే భగవంతుడి సన్నిధిని చేరుకోవటం మిగతా స్వప్నం. అంటే మీ ఇక్కడి నుంచి విడిచిపోవడం కష్టంగా ఉంది. కనుక నేను అమెరికా వెళ్ళవలే, నేను అమెరికా వెళ్ళవలే. సభ్యులు సందేశాన్ని అర్పిస్తున్నాను. ఆ కథకారి మాటలో చివరి మాట ఏమైనా కొంచెం మంచి మాటలు ఏదో నాకు చెప్తారని అనుకుంటున్నాను. చెప్తే వాడు జ్ఞాపకం ఉంచుకోండి, మంచి మాటలు వినాలనే బుద్ధి పుణ్యబలం లేని వాడికి అది ఉండదు. పుణ్యబలం లేని వాడికి మంచి మాటలు వినాలన్నాడు. పుణ్యబలం లేనివాడికి మంచి మాటలు మరణం చేయాలండి. పుణ్యబలం లేనివాడికి మంచి మాటలు ఆచరించాలండి. ఆ పూర్వజన్మ పుణ్యం లేకపోతే వాడి పూర్వజన్మలో ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే మంచి మాటలు శ్రవణం చేయాలని తలపుకోవడం కదా. మహామనిషిగా చెప్పాడు, 100 సంవత్సరాలు జీవించి ఆత్మ గురించి ఒక మాట కూడా, ఆత్మ జ్ఞానం మాట వదిలేదు, సాధన మాట వదిలేదు, ఒక మాట కూడా శ్రవణం చేయకుండా ఒక మాట వినాలని తరపు కూడా లేకుండా శరీరం నుంచి పెట్టేస్తారు. మొత్తం ఆ జన్మలన్నీ ఉండాలని చెప్తారు. సాధన మాట వదిలేదు. అసలు ఆ జ్ఞానం పొందాలి కానీ తరపు కూడా రాకుండా మా అందరి బట్టి చనిపోతారు. ఇందులో కూడా చాలా జాగ్రత్తగా ఆ గురువు ఎప్పటికప్పుడు గురువు యొక్క మార్గదర్శకం, గురువు సలహా అవసరం, గురువు సహాయ సహకారం ఈ సాధకత అవసరం. అంటే సత్వ సందేశాన్ని అర్థిస్తున్నాను. నా గురించి నాకంటే నీకే నా గురించి ఎక్కువ తెలుసు. మరి గురు దేవుడికి తెలియకపోతే ఎవరైనా తెలుస్తుంది. మా గురించి మనకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుస్తుంది. మా గురించి మాకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి నేను వారికి దూరంగా ఉన్న రోజుల్లో నన్ను ఆడుకున్నాను. నేను మీకు దూరంగా ఉన్న రోజుల్లో నేను ఏదైనా ఆచరించుకోవడానికి, నేను మరణం చేసుకోవడానికి ఏదైనా అతను మంచి మాటలు చెప్పడమే ఈ లవ్లీ అడిగాడు. భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఎక్కడో గురువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నా, గురువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావు, అంతా ఉన్నది ఆత్మే, అంతా ఉన్నది చైతన్యం. ఆ చైతన్యమే గురువు. నీ లోపల అంటే నీ లోపల ఉదయంలో ఉన్నవాడు ఆత్మ చైతన్యం గురువే. దాన్ని విడిచిపెట్టి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావు, గురువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నా, నిజమైన గురువు నీ ఉదయంలో ఉన్నవాడు. ఆ నిజమైన గురువు ఆత్మ. వాడు నీ లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ కూడ ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నిజానికి నీ ఉదయంలో ఉన్నవాడు ఆయనే. ఆయనే సత్యం, ఆయనే ధర్మం, ఆయనే ప్రకాశం, ఆయనే వెలుతురు, ఆయనే శాంతి, ఆయనే యాగం, ఆయనే వివేకం, ఆయనే ఆనందం. అంతా గురువే. గురువంటే ఆనందం, గురువంటే శాంతి, గురువంటే జ్ఞానం, గురువంటే ఆనందం, గురువంటే ఉండటమే. ఎప్పుడు ఉండేదే గురువు. అంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, దేవంతుడు సంబంధం లేకుండా ఉంటుంది. ఈ దేహానికి లోపల ఆత్మకి ఎక్కువ సంబంధం లేని లేదు. ఈ శవానికి దానికి ఎక్కువ సంబంధం లేనిది. దేహం లోపల నేను ఉన్నాను, దేనికి లోపల ఉన్నాడు, నీ లోపల నీ దేహానికి లోపల ఉన్నాడు, దేహానికి బయట ఉన్నాడు. కానీ దేహంతో ఎక్కువ సంబంధం లేకుండా ఉన్నాడు వాడు దేవుడు. నేను పుట్టాననుకున్నవాడు ఎవడు దేవుడు కాదు. ఆత్మ పుట్టదు, ఆత్మే దేవుడు. పుట్టినవాడే కనిపిస్తుంది అంటే కృష్ణుడు కూడా చతుర్భుజాలతో దర్శనం ఇచ్చాడు. ఎవరికి వస్తుంది ఎవరికి మొదలులో చతుర్భుజాలతోనే దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చాడు మోడీగా మారాడు. ఒక మామూలు బాధితు అనుకుంటారు నాయుడు మహావిష్ణు అని చెప్పడం కోసం ముందు చతుర్భుజాలతో దర్శనం ఇచ్చి అప్పుడు కలకాయగా మారాడు. అది జాతీయ వస్తువులు మామూలు పనుకున్న వాళ్ళ కోసం నా అబ్బాయి నా అబ్బాయి అనుకుంటారు. మీరు మహావిష్ణు అని తెలియజే మా ఉద్దేశం మీద మీరు మహావిష్ణు యొక్క దర్శనం ఇచ్చి అప్పుడు చిన్న పిల్లవాడి కింద మారాడు. అది నీ లోపల ఉన్నది ఆత్మలు ఉన్నాడు. నీ లోపలే సత్యం ఉంది. ఆ సత్యమే గురువు, ఆ సత్యమే గురువు. భగవంతుడు లోపల ఉన్నాడు. కానీ భగవంతుని ఆరాధించడం ఆరాధించడం ఆరాధించడే ఆయన గురువుగా ధరించి వస్తాడు. మనలో ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాన్ని మనకి తీర్చేసి బోధించి ఒక మానవ రూపం ధరించి వచ్చి బోధించి బోధించడానికి కాకుండా పరజ్ఞానంలోకి బయటకు వచ్చే శక్తినిచ్చి ఆయన సన్నిధినిచ్చి అనుగ్రహిస్తాడు వారి. అది గురువు నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. అది అయితే నువ్వు బయట వెళ్ళటం మానేసి లోపల వెలిగితే లోపల దేవుడిని తెలుస్తా. మనకు బయట చూపు అలవాటు పడిపోయింది, చర్మ దృష్టి అలవాటు పడిపోయింది. వాటి బాహ్య చూపే కానీ లోచూపు లేదు. లోచూపు ఉన్నవాడికి వివేకం తిరుగుతుంది, సూక్ష్మ దృష్టి ఎదుగుతుంది, సూక్ష్మ దృష్టి వస్తుంది, సూక్ష్మ బుద్ధి కలుగుతుంది. సూక్ష్మ బుద్ధి అన్నా వివేకం అన్నా తెలివి అన్నా ఇవన్నీ ఒకటి. సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి వివేకం ఉంటుంది, సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి తెలివి ఉంటుంది. బుద్ధి సూక్ష్మది ఎవరికైతే ఉందో వాడికి వివేకం ఉంటుంది, బుద్ధి సూక్ష్మది లేని వాడికి వివేకం ఉండదు. లోచూపు ఉన్నవాడికి తెలుస్తుంది, లోచూపు ఉన్నవాడికి సాధన రహస్యం తెలిసిన వాడికి ఎలా సాధన చేయాలో తెలుస్తూ ఉంటుంది. వాడు బలహీనత వాడు చూస్తాను అందులోకి విడుదల పొందడానికి అందరూ ప్రయత్నం చేస్తాం. ఆ లోచూపు ఎవరంటే ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. లోచూపు రావడం గురువు అనుగ్రహం లేకపోతే సాక్ష్యం కాదు. ఈ లోపల ఉన్నాడు నీకు ఆత్మయ్య ఉన్నాడు, నీ లోపల ఉంటుంది కాదు, నీ లోపల నీ గురువు నీ ఆత్మయ్య ఉన్నాడు. నువ్వు లోపలతో ఆయన అనుబంధం పెట్టుకు, లోపల గురువుతోటి నా గురించి నన్ను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతా అన్నావు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, లోపల ఆనందం ఉంది, శాంతి ఉంది. ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, బయట ఏమీ లేదు. బయట ఏమీ లేకపోయినా ఏదైనా ఉందా అనే ఉందా అన్నట్టుగా నీ కనెక్షన్స్ ఆనందం అన్నాడు. మనస్సు విషయాన్ని చింతిస్తూ ఉంటుంది, ఆత్మని చింతిస్తుంటే మోక్షాన్ని పొందుతాడు, విషయాన్ని చింతిస్తుంటే సంభవంలో పడతాడు. కృష్ణుడు చెప్తాడు, సముద్రంలో ఉన్న వాడటి, సముద్రంలో ఉన్న పడవకి గాలివాన వచ్చినప్పుడు ఆ పడవ పరిస్థితి ఎలా ఉంటుందో, విషయాన్ని చింతించే జీవుడి పరిస్థితి కూడా ఎలా ఉంటుందని భగవద్గీత చెప్తాడు. భగవద్గీత ఎవరు చెప్తారు? కృష్ణుడు చెప్పాడు అనుకుంటున్నా. కృష్ణుడు చెప్పలేదు, ఆత్మ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? ఆత్మని అవకుండా ఆత్మ చెప్తున్నారు. అది భగవాన్ లోపల పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చోటు అనుబంధం పెట్టుకోవయ్యా. సందేశం అంతా ఓ ఒక్కసారి ఆ నిరంతరము లోపల ఆత్మ నిరంతరము నీకు చెప్తా ఉంటాడు. వినే బుద్ధి, వినే తెలివి, వినే వివేకం నీకు ఉంటే నేను చెప్పటువంటి నీ లోపల ఉన్నవాడు చెప్తా ఉంటాడు. సందేశమో లోపల ఉన్నవాడు సందేశం ఎప్పుడు నీ లోపల ఉన్నవాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఉదాహరణకి పని చెయ్యవు, పని చెయ్యాలనుకున్నా ఒకసారి పని మూసుకునేవాడే, ఈ పని మనం చేయదగినదే చేయకూడదా, ఇది సత్కర్మ నిషిద్ధ కర్మ, చేయవలసిన కర్మ చేయకూడని కర్మ అనే లోపల ఒకసారి మనం లోపలికి చూసుకుంటే లోపల భగవంతుడు మనకి పని చేయకూడదు, చేయవలసింది చెప్తా ఉంటాడు. ఆ చెప్పేవాడు నీ లోపల ఉన్నాడు పోయా, నేర్చుకు చేయకపోతున్నాటువంటి చెప్పేవాడు నీ లోపలే ఉన్నాడు. ఇప్పుడు మన ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఈ చేయటం మంచిదే మంచిది కదా. ఈ పని చేయటం వల్ల మనకు ఉపకారం, సమాజానికి ఉపకారం. సమాజానికి చేయటం మనకి చేయటం, ఓ పని చేసేటప్పుడు సమాజానికి చేయటం నీకు చేయటం మన హృదయం చెప్తా ఉన్నాం. కానీ హృదయం చెప్పిన మన వాసన వినదు. ఇది మీ ప్రశ్న తోడుస్తుంది. ప్రతి వాడు ఉదయం మంచి చెబుతున్నాం కానీ ఆ వాసన వినదు. అంటే నీకు వాసన క్షయం పూర్తిగా నశిస్తే నీకు మోసం కాదు. మన అల్లుడు మూర్తిరాజు గారు అడిగారు, ఏంటంటే రామాయణ పాఠంలో పోకటలేదు, పోకటలేదు, పోకటలేదు వస్తున్నాడు, పోకటలేదు అంటారు. పోకటలేదు చేయకపోవాలి, పోకటలేదు చేయకపోవాలంటారు, పోకటలేదు ఏంటారు? పోకటలేదు అంటే దేహము నేననే భావన పోకటలేదు, నువ్వు ఆత్మ. కానీ దేహాన్ని ఆత్మ అంటున్నా అదే పోకటలేదు. ఇప్పుడు నీకు లోపల వ్యక్తి ఉన్నారు, అందరి లోపల వ్యక్తి ఉన్నారు, దేవుడు వదిలేదు, అందరి లోపల వ్యక్తి ఉన్నారు. నీ వ్యాసంతో నీ దేహంతో నీ పేరుతో కలిసి ఉన్నాడు వ్యక్తి, అందరి లోపల వ్యక్తి ఉన్నారు. వ్యక్తిగతమైన మనస్సు అందరిలో ఉన్నది. మీ లోపల మనస్సు మీ దేహంతో కలిసి ఉంది, మీ పేరుతో కలిసి ఉంది, నన్నతో నాకు కలిసి ఉంది. లోపల వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి లేకుండా తలపు రాదు, ఆలోచన రాదు. లోపల వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒకటి దేహము నేననే ప్రథమతరం. ఆ ప్రధానతరం దేహము నేనే బుద్ధి, ఆ శవ బుద్ధి, ఆ దేహ బుద్ధి ఉండే వాడే వ్యక్తి. దేహానికి పరిమితమైనటువంటి బుద్ధే వ్యక్తి. ఆ వ్యక్తి ఉంటే తలంపులు వస్తాయి, కానీ లేకపోతే తలంపులు, అనే తలంపులే జీవితం, అనే తలంపులే. తలంపు కాదే లేదు, అదృష్టం తలంపు, దురదృష్టం తలంపు, పుట్టిక తలంపు, సాగు తలంపు, రోగం తలంపు, దారిద్ర్యం తలంపు, ధనం తలంపు, అది జీవితంలో అన్ని తలంపులు. తలంపులు లేనిది సంతోషించుకుంటే అదే నీ గురువు. వాడి హృదయంలో ఉన్నాడు, వాడు చెప్పింది విను సరిపోతుంది, కానీ వాడు చెప్పింది వాసన వినలేవు. అది ఇప్పుడు అర్జునుడు అంటాడు, ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని నాకు పొరపాటు, నేను పొరపాటుని నాకు తెలుస్తాను, నా హృదయం చెప్తాను ఈ పొరపాటు కానీ చేస్తూనే ఉన్నాను, దానికి కారణం ఏమిటి అని కృష్ణుని అడిగాడు అర్జునుడు. అడిగితే దానికి రెండు కారణాలు, ఒకటి కోరిక, రెండు కోరికలకు ఆశ వడ్డీ ఎక్కువ వస్తున్నాయంటే అసలు పోతాం, కొంతమంది ఎక్కువ ఆశకెళ్ళి ఉన్న సంసారం బాగుంటుంటాం. ఒకటి కోరిక, రెండు కోపం. ఆ కొరత ఉన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంటే భగవంతుడు చెప్పేది విన్నా పట్టించడం మాట నేపడి, మరొకటి నీకు లోపల గురువు ఉన్నాడు, నీ లోపల ఉన్నవాడు చెప్తా ఉంటాడు. వాడు చెప్పింది వినవు, వాడు చెప్తే ఉంటారు. నీకు నీ లోపలాంటి కోరిక, నీ లోపలాంటి కోపం ఆ ఈశ్వరుడు చెప్పిన మాటలు వినవు. అంటే వాసన యొక్క వ్యాపం, కోరిక యొక్క వ్యాపం, కోపం యొక్క వ్యాపం ఆ ప్రభావంలో చెప్పకపోతావు. కానీ లోపల దేని గురించి ఏమి చెప్పడం లేదనుకోవటం లేదు, అని చెప్తున్నాడు. అది చెప్పి అటు వైపు నువ్వు ముఖం అని చెప్పవచ్చు. ఏం చెప్తున్నావు? కోపం యొక్క వ్యాపం, ద్వేషం యొక్క వ్యాపం, కోరిక యొక్క వ్యాపం, ఉద్రేకం యొక్క వ్యాపం. కొంతమంది ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడిపోతారు. అప్పటికప్పుడుగా కోపకు మంచి మంచి చెప్పిన అనుకో, దానికి ఒక ఉద్రేకపడిపోతారంట. మీ పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలని చెప్తారనుకోండి, దానికి కోపం వచ్చేస్తాను. జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పినా దానికి కోపం వచ్చేస్తుంది. ఇంట్లో ప్రతిదానికి అందరికీ కోపం, కారణం లేకుండా కోపం వస్తుంటే, ప్రతిదానికి ప్రతిస్పందన వస్తుంటే అవసరం లేకుండా ఉద్రేకపడిపోతుంటే నాకు పాపం ఎక్కువ ఉందని అర్థం. అది మాకు తెలియటం లేదు. ఆ పాపాన్ని దేవి నవరాత్రిలో సాధన చేస్తుంది. ఇప్పుడు మనం అందరికీ శాంతిగా ఉండాలండి. ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? పాపమే కదా. అందరికీ శాంతిగా ఉండాలండి, సుఖంగా ఉండాలండి కదా. మరి సుఖంగా ఉండగలుగుతున్నాము, శాంతిగా ఉండలేకపోతున్నాం కదా. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఉండాలి ఉంది మాకి, కానీ ఉండలేకపోతున్నాం. అదే పాపం. ఆ పాపము అని చూడండి, అధ్యక్షం తీసే ఏమవుతుంది? పాపం అధ్యక్షం తీసేస్తే పాపం, పాము కంటే ప్రమాదం ఉంది. పాము కంటే ప్రమాదం ఉంది పాపం. ఎందుకంటే పాము కలిస్తే ఆ శరీరం అంతా చచ్చిపోతుంది. ఈ పాపం కొన్ని లక్షల జన్మలకి పునర్జన్మ, లక్షల జన్మలకు పునర్జన్మ. అదే మధ్వాచార్యులు గారు చెప్పారు. మధ్వాచార్యులు ఏం చెప్పారంటే, ఈ శరీరాన్ని ఎలా పులికినేస్తే ఆ శరీరం అక్కడతో ఆ శరీరం కూడా విడిపోతుంది నీకు. కానీ ఆ పాపమైన దోషం ఏదో ఉంటే కొన్ని లక్షల జన్మలకు అది నేను పునర్జన్మకి ఏదో అవుతున్నది. ఇప్పుడు ఎవరికైనా హృదయపూర్వకంగా మనం మంచి చెప్తున్నా, నేను చూస్తున్నాను చాలా మంది విషయంలో హృదయపూర్వకంగా వాళ్ళు ప్రేమించి మంచి చెప్తున్నాం. అప్పుడు మన శత్రువులు అనుకుంటున్నారు, శత్రువులు వేస్తున్నారు. చాలా తప్పు లేదు. వారిని ఏమనుకోవడం మనం హృదయపూర్వకం ఎవరు మంచి చెప్తున్నాం అనుకోండి, ఆ మంచి చెప్పేందుకు శత్రువులు అవుతున్నాం. మరి కాదు ఏంటి, వాళ్ళు కూడా పొరపాటు కాదు, వాళ్ళు నా పాపం, ఆ పాపమే దోషం. అదే నేను అంచేది, నువ్వు ఎంత అంటే లోపల చెప్పుకోవడం ఉన్నావు కదా, భగవాన్ చెప్తున్నారు నా గురించి చేయకపోతున్నావు అనుకోకున్నావు. నేను చెప్పుకోవడం నీ కూడా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, చిన్నలో ఉన్నాడు, నీ కంటే ముందు కూర్చుంటాడు అమెరికాలు. చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు కనపడతాడు. వినాలి కదా, అది పైన వినపోయినా నేను వదలడాడు. అదే దేవుని దయ, అదే భగవంతుడి దయ. మీరు వినపోయినా నేను మన జరిగిపోయి దయగానే ఉంటాడు. ఏం చేస్తే రియాక్ట్ చెప్పండి. మీరు మన ఎంతైనా బయట బాగున్నా వీళ్ళు కూడా నాకేంటి, ఎందుకు భగవంతుడు రియాక్ట్ అవుతాడు? ఈ భగవంతుడు పాపం ఈ పిల్లలకే ఒకసారి ఏదో చెప్తారు, మా పూజ పోతారని మా ఏదో చెప్పింది చెప్తాను. సరే కుమారు కూడా మాట మీ ఇంట్లో పిల్లల విషయం పూజ పోతారండి. మనం ఏం చేస్తాం, మనం చెప్పేది ఏదో చెప్తాను సార్. భగవంతుడు ఆయన మీరు విన్నా ఎవరికైనా చెప్తాను అంటారు. పెంటాకి నీకు విసుకురావాలని చెప్పడానికి ఆయన విసుకులేదు వాడు దేవుడు. అంటే భగవంతుడు ఎందుకు విసుగురావు కాదు? దోషరహితీయము నాతో ఐక్యమైన నిశ్చాంతమైన కుమారినాచర. ఇది ఏ రకమైన దోషం, ఏ రకమైన బలహీనత, ఏ రకమైన మైనస్ పాయింట్ తీరిన వాడు ఒక భగవంతుడు వాడడం మాత్రమే. సూర్యుడికి చీడ ఎలా ఉంటుందో తెలియదు, దేవుడికి దోషం ఎలా ఉంటుందో తెలియదు. అదే ఏ రకమైన దోషం లేదు, ఒక భగవంతుడు కొట్టడం మాత్రమే. నువ్వు నన్ను ఆక్రమించుకుని దోషరహితే నీవు నాతో ఐక్యమై దోషం ఎలా ఉంటుందో నువ్వు తెలియని వాడు. నువ్వు నాలో ఐక్యమైనప్పుడు కదా ఎక్కువ ఆనందం. పాపరహిత స్థితి, ద్వేషరహిత స్థితి, దోషరహిత స్థితి, అజ్ఞానరహిత స్థితి వాడు పొందినప్పుడు ఆనందం హృదయంలో ఆనందం పొంగుతుంది. సాయంత్రం రెండు ఉంచుతుంది. నా హృదయంలో ఎట్టి దోషము లేదనుకోండి. గాంధీ గారి అర్థంలో మీరు ఈ పుస్తకం ఎలా చదువుకుంటున్నారో నా హృదయం కూడా ఉంటారు. అర్థం మురిగ్గా ఉంటే మా మొహం అందులో కనపడం. అలాగే నీ మనస్సు మురిగ్గా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉన్నా నీకు వ్యక్తం కాదు. మనస్సు కూడా అర్థం లాంటిది. మీరు ఇంట్లో పొద్దునే లేవగానే అర్థాన్ని చూడటం మంచిది, జ్ఞానానికి మంచిది, సంపదకి మంచిది. మీ ఇంట్లో అర్థాలు ఉంటాయి కదా, అర్థాలు అంటే చిన్న చిన్న అర్థాలు అక్కడ మీ బీరు వాళ్ళకి అర్థాలు ఉంటాయి కదా. మీరు లేవగానే అర్థాన్ని చూస్తే, పొద్దునే లేవగానే మీరు అర్థాన్ని చూస్తే భౌతికానికి మంచిది, ఆధ్యాత్మికానికి మంచిది. మీకు అది శాంతి వస్తుంది, ఇది మీకు పైసలు కూడా వస్తాయి కావాల్సిన. అంటే అర్థం అర్థం నిర్మలంగా ఉన్నప్పుడు, అర్థం శుద్ధంగా ఉన్నప్పుడు నీ ముఖం ఎంత బాగా కనిపిస్తుందో, నీ మనస్సునే అర్థం శుద్ధంగా ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో ఉన్న వస్తువు అంత చక్కగా నీకు ప్రతిబింబిస్తుంది, అంత చక్కగా నీకు గోచరిస్తుంది. ఈ సాధనాన్ని మనస్సును సరి చేసుకోవడానికి, మనస్సును బాగా చేసుకోవడానికి మనోనిగ్రహమే శాస్త్రం యొక్క సాధన. మనోనిగ్రహమే భగవాన్ చెప్పారు, గ్రామం నాలుగు వేల అధ్యయనం చేసిన నేను అనే తలంపులేని స్థితిని పొందటమే నాలుగు వేదముల సారం. నిజమైన నేను అంటే తలంపు లేనిది, నిత్యా నేను గమనైన దేహంతో తలాక్షన్ పొందినది తలంపే. లేదంటారు ఏంటో నీ దేహాన్ని చూసారు పోరచిపోతున్నావు, ఏం చచ్చిపోతున్నామో చచ్చిపోతున్నాయో అంటారు. ఈ గొడవ దేహం లేకపోతే ఉండడేమో అనుకుంటున్నావు, దేహం చచ్చిపోయిన ఉండడేమో అనుకుంటున్నావు. ఇప్పుడు దేహం చుట్టూ తిరుగుతూ ఉంటావు, నా ఒళ్ళు నా ఒళ్ళు నా ఒళ్ళు అని తిరుగుతారు. నా శరీరం నా శరీరం నా శవం నా శవం అని తిరుగుతారు. అది శవం మీద ఏడవాళ్ళము ఎవరిని మాట్లాడినాము ఏంటో శవాన్ని ఏం చేసుకుంటారు? ఓకే శవం నా శవం నా దేహం నా దేహం అదేగా ధర మధ్యలో మీరు దేహం లేదు కదా, నీకు మీరు ధర మధ్యలో అసలు మీకు దేహాన్ని సమస్య గొడవలేదు. అది మీరు అశాంతిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. దేహానికి సంబంధించిన ఆలోచన రావాలి కూడా లేకపోతే ధర మధ్యలో మీరు శాంతిగా ఉన్నారు కదా, ఎందుకు దేహాన్ని చూసేవారు తెచ్చుకుంటున్నారు? అది ఇప్పుడు లేదంటారు భగవాన్. ఎప్పుడు లేదండి తలపు వచ్చానే కనిపిస్తాం దేహం, ధర మధ్యలో తలపులు దేహం కనపడుతున్నారు. ఇప్పుడు లేదండి చచ్చిపోతే కూడా చచ్చిపోతాం చచ్చిపోతాం. అదే ధరలో అది నీకు దేహ సమస్య ఏమైనా ఉండదు. ఏమి లేకుండా శాంతిగా ఉన్నావు, అశాంతిగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, దుఃఖంగా ఉన్నావు, సుఖంగానే ఉన్నావు. ఏంటి గొడవలు నీకు? అదే చచ్చిపోతాడండి ప్రభుపాద చూడండి, భార్య ఎన్ని తిట్లా తిట్టినా పడ్డాడు. కానీ తన ఇష్ట గ్రంథం అభిమాన గ్రంథం భాగవతాన్ని శిల్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు చూడండి. అది ఇష్టం అది భక్తి. మామూలు వ్యక్తిగతంగా ఎన్ని తిట్లైనా పడ్డాడు భార్య చేత, అదే భరించాడు. కనుక అభిమాన గ్రంథం భగవంతుడు భగవంతుడు భాగవతం ఏది కాదని ఉద్దేశం. ఆ భాగవతం పై ఎందుకంటే మీ దీపడం కోసం ఇన్సిడెంట్ కోసం సన్యాసం పుచ్చుకున్నాడు. ఆయన సన్యాసం పుచ్చుకోవడం కృష్ణ భక్తులు అందరికీ బాధపడి అంటే అంటే శైక్షుడు చెప్తాడు జరిగే వేరు జరిగేట్ అయింది దర్శే సరైన. ఒకసారి జీవితంలో సడన్ గా ఏదో సంఘటన మనకు తిప్పేస్తాం. ఆ భాగవతం అనేది సన్యాసంలో తీసుకొస్తాం. ఆ జీవితాన్ని సడన్ పాటు సడన్ గా తీసుకొస్తాం. బ్రహ్మ మహర్షి గారు ఇంకా అజ్ఞాతనం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనుకుంటే నీ పోతే వాడికి ఇంటికాడ పనే ఉంది ఎక్కడికైనా పోరాడే. నువ్వు యోగిలా కనిపిస్తాను నిజంగా యోగిలా కనిపించడం కదా, ఇప్పటికీ యోగి అయ్యి ఉన్నారు అన్నగా ఉంటాడు. వేరే భగవంతుడు నువ్వు యోగిలా కనిపిస్తున్నావు చూడటానికి నీ పోతే వాడికి ఇంటికాడ పనే ఉంది చదువుతో పనే ఉంది ఎక్కడికైనా పోరాడే. అప్పుడు నాకైతే కోపం వస్తుంది, భగవాన్ కోపం రాదు ఇంకైతే ఎంత చెప్పాలి చెప్పండి. అక్కడ పాపం నశించు, పాపం అక్కడ నశించకపోతే మీరు ఆత్మజ్ఞానం రాకూడదు. పాపం నశించడం రాకండి, నశించండి కాబట్టి చదవండి. అక్కడ చెప్పిన నివారణ మనం ఎక్కడికైనా పోవటమే మంచిది. కానీ ఎక్కడికి? అది నా చలం, అది నా చలం, అది నా చలం. ఎవరు చెప్తారో తమ అభివృద్ధి గురివే ఇది నేను కలిగి ఎవరు వచ్చి ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు తన ఉదయం అక్కడ ఈశ్వరుడు ఎక్కడున్నాడు దాని ఉదయం అన్నగా ఎవరమంటున్నారు ఎక్కడికి పోవాలి అమ్మంటున్నాడు ఎక్కడికి పోవాలి ఎక్కడికి వెళ్ళాలి అమ్మంటున్నాడు. నువ్వు యోగిలా కనిపిస్తున్నావు, నీకు ఇంటి కదా పనేముంది ఎక్కడికైనా పోరాడా అన్నప్పుడు ఎక్కడికి పోవాలన్నప్పుడు ఎవరు వచ్చి నువ్వు అరుణాచలం చెప్పలేదు. లోపల గురువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, జన్మ జన్మ నుంచి ఎక్కడ వేటాడుతున్నాడు నేను ఉద్ధరించడానికి. అంటే ఎక్కడికి లోపల నుంచి ఉదయం నుంచి అది నా చలం, 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 అది నా చలం. లోపల నుంచి లోపల గురువు లోపల ఈశ్వరుడు వేదన దేవిశ్వరుడు నుంచి అత్యంత వేగంగా పట్టుకొచ్చాను. నదిలో 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 వరం వచ్చినప్పుడు నది పైకి ఎంత తీరుగ్గా పట్టుకొస్తుందో మొత్తం వెనక్కి తిరిగి చూడకుండా ఆ నదుల నుంచి అరుణాచలం అంటే వేగంగా పట్టుకొచ్చాను అది జన్మాంతర డెలివరీ కలిగింది. డెలివరీ ఆ జీవితాలు ఎలా ముగిస్తాయి పరమేశ్వరుడు ఇటు మలుపు చెప్తాడు చెప్పడు. ముందు మీరు సాధన చేస్తే కానీ ఒక పరతత్వం ఉంటుంది మీకంటూ ఒకటే అక్కడ అచేతమైన శక్తి ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు అన్నప్పుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, యజమాని ఉన్నాడు. అది ముందు మీకంటే అదే పౌరులు మీరు అంగీకరించండి తర్వాత ఆయన అంగీకరించుకుంటే మీరు ఏదంటే ఎక్కడ ఉంటే సరిపోయి ముక్కులు తయారు చూసుకుంటాం అంటే ముందే అంగీకరించి ముక్కులు తయారు చూసుకోండి. మీరు పరమేశ్వరుడు అన్నప్పుడు ఒక ఉన్నాడు, ఒక అచేతమైన శక్తి ఉంది, ఒక ప్రభు ఒకడు ఉన్నాడు, యజమాని ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వారి పుట్టుకు చవులతో సంబంధం లేదు, వారు నియమించేవాడు నన్ను ప్రకృతిని నియమించేవాడు ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి లేనప్పుడు ఉన్నాడు. మనం వారిని పొంది వారి స్వరూపాన్ని పొందాలి. అయినటువంటి ముందు ఈశ్వరు ఖచ్చితంగా మీకు అంగీకారం కాకపోతే ఏదో మీరు చిన్న చిన్న సాధన చేసినా ఒంటికి రాలేదు. అంటే నువ్వు గురువు నడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా? సముద్రాన్ని నడిచిపెట్టి ముద్ర ఎక్కడ కలుతాయి? సముద్రాన్ని నడిచిపెట్టి కేటాలు ఎక్కడ కలుతాయి? కేటాల్లో నీరు తీసిస్తే కేటా ఎక్కడండి? మూడవల్లో నీరు తీసిస్తే మూడవ ఎక్కడ? నువ్వు అక్కడ నడిచిపెట్టి ఎక్కడికి మారిపోతావు? గురువు నడిచిపెట్టి ఎక్కడ అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోతాను అంటే ఉన్నదంతా ఆత్మ అంత చోట నుంచి మరొక చోటకి వెళ్ళిపోతాయి. అంత పవన వస్తువుకి ఒక చోట నుండి మరొక చోటకి ఎలా వెళ్ళిపోతుంది? అది అమెరికా వెళ్ళిపోతాను. ఆత్మ ఆత్మ ఆశపోండి, లోపల ఉంది. నీకు చెప్పే మాటలు చెప్తేనే ఉంటుంది. నీ మనస్సు వినవదు. నీ లోపల అలవాట్లు వేగం వినపడాలి. లోపల గురువు చెప్పింది వినవదు. నీ లోపల పాపం, నీ లోపల దోషం వినవదు. కానీ చెబుతూనే ఉంటాడు కదా. నీ ఓర్పు కద్దులున్నాయి కానీ ఈశ్వరుడు యొక్క సహనానికి కద్దులే పని చేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నా? అమెరికా వెళ్ళిపోతానండి. అమెరికాలో మనకి ఆత్మ లేదా? అమెరికాలో గురువు లేడా? అమెరికాలో నీ హృదయంలో నీ ఈశ్వరుని కూడా రాడా? నీ దేహాన్ని కూడా వస్తాను. ఎక్కడికి వెళ్ళిన నీ మనసులే కూడా వస్తాను. నీ గురువుని కూడా రాకుండా ఉంటాడా? నీ గురువుని లోపల ఉన్నాడు. గురువుని కూడా రాకుండా ఉంటాడా? గురువే చేశాను మేము. గురువే ఈశ్వరుడు. నీ మనస్సును అంతర్ముఖించి నీ మనస్సును లోపలికి చెప్పు. అతను తప్పించి ఏమీ లేదు. ఆ గురువే ఆత్మ, గురువే బ్రహ్మము. బ్రహ్మం తప్పించి లోకం ఏమీ లేదు. ఏదో ఉన్నట్టునే వేరు బుద్ధి వల్ల అనిపిస్తుంది. అది శాశ్వత సపరేట్నెస్ వల్ల అనిపిస్తుంది. వేరు బుద్ధి, పాడు బుద్ధి, భేద బుద్ధి వల్ల నీకేదో భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అంతా లేదే. అంటే ఉన్నది ఒకటే బ్రహ్మ. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం. ఉన్నదే ఈ ప్రకృతి కూడా భగవంతుడే. ప్రకృతి వేరు, భగవంతుడు వేరు కాదు. ప్రకృతి రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. నీ జీవితంలో ఏదైనా సంఘటన జరుగుతుంటే భగవంతుని తెలియకుండా జరుగుతున్నాడు. భగవంతుడికి తెలిసి ఉంటే జరుగుతున్నాయి. ఎందుకు తెలిసినట్టే నీ ముఖం ఆయన వైపు చెప్పుకోవడానికి? నీ ముఖం ఆయన వైపు చెప్పమంటే చెప్పవు. కొన్ని సంఘటనల వల్ల ఆయన నీ ముఖం ఆయన వైపు చెప్పుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మీకు ఎవరి మీద, మీకు ఎవరి మీద బాగా గౌరవం ఉందనుకోండి, వారిని మనం అగౌరపరిచారనుకోండి, ఎవరికి వాటిని మీకు ఏర్పడుతుంది, మాట్లాడకపోతుంది. అది కూడా భగవంతుడి వేరులో ఒకటి. భగవంతుడి శక్తి అద్భుతమైనది. భగవంతుడి వేరులో అద్భుతమైనది. ఒక పురుష కానీ ఇది సంకల్పమే. అది అద్భుతం అపూర్వం. భగవంతుడి సంకల్పం, భగవంతుడి సంకల్పం అద్భుతమైన మనకు తెలిసినప్పుడు ఇంకా చాలు. దయమేర భగవంతుడి తెలియకుండా మన శరీరం సరిపోదు కదా. ఏమో ఎక్కడికి తీసుకెళ్ళడానికి శరీరం నుంచి మనం సపరేట్ చేశాడు. కొత్త కొత్త అన్నారు, కొత్త కొత్త లోకాలు తీసుకెళ్ళడానికి ఎక్కడ మనం కట్టి తెలిపించడం కోసం ఈ శరీరం నుంచి మనం కట్టి తీసుకెళ్ళి ఇస్తాడు. భగవంతుడి సంకల్పం నీకు అర్థమవుతుంటే భగవంతుడి సంకల్పం ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, అద్భుతమైనది, అపూర్వమైనదని నీ గుండెకి తాకితే నీకు చావంటే భయమేలే. నీకు చావంటే భయం కూడా పోతుంది. ఇప్పుడు ఉండేవాడే భగవంతుడు. అంటే నీ గురువు నీ ఆత్మగా ఉన్నప్పుడు, నీ ఆత్మ నీ ఆత్మే గురువు అయినప్పుడు ఆత్మను విడిచి ఎక్కడికి పోతావు? ఆత్మను విడిచి నువ్వు ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? అక్కడ వెళ్ళిపోదామన్నా గురువుని విడిచిపెట్టినావు. ఎక్కడికి పోలేదు. ఆత్మను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. అది ఆత్మ కానీ గురువు కానీ భగవంతుడు కానీ దూరంగా ఉండలేదు. అంతటా ఉన్నది, అంతటా అంతటా ఉండలేను. అయ్యా కొన్ని కొన్ని విషయాలు స్థూల బుద్ధికి అందడం అందవు, సూక్ష్మ బుద్ధికి అందుతాయి. భగవంతుడు చెప్తాడు గీతలో, నువ్వు నాకు ఇష్టమైన పని చెయ్యి, నన్ను నిరంతరం స్మరించుకో, నా పాదాలను విడిచిపెట్టకు, నా పాదాలనే విడిచిపెట్టకు, నన్ను స్మరించుకో. ఏది చేసినా కృష్ణార్పణ మంత్రం చెయ్యి. ఏ పని చేసినా నువ్వు అది కృష్ణార్పణ మంత్రం చెయ్యి. వ్యక్తి భావంతో చేయకు. కృష్ణార్పణం నాకు ఇచ్చిన వాడు కృష్ణుడు, నేను ఇవ్వబడేది కూడా కృష్ణుడి చేస్తున్నాను. వాడు కృష్ణుడే, నాకు ఇచ్చింది కృష్ణుడే, తీసుకున్నవాడు కృష్ణుడే. అలాగే నువ్వు కృష్ణార్పణ మంత్రమే ఏదైనా పని చేయబడ్డాను. అలా చేస్తుంటే నీకు మనస్సు నశిస్తుంది. కారణం ఏంటంటే ముందు మనస్సు నశించాలి. మనస్సు నశించాలంటే ఏంటి? నువ్వు ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా, ఏది చేసినా, మీరు ఎవరైనా మంచి చేశారో మిమ్మల్ని ఎవరు అంటారన్నా, మంచి మీకు చేసే శక్తి ఎవరు ఇచ్చారు? భగవంతుడే ఇచ్చారు. అంటే శక్తి ఎవరి భగవంతుడి. అది మీకు అనుకుంటే అహంకారం పెరుగుతుంది, భగవంతుడి అనుకుంటే నీకు అహంకారం కాదు, అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది. అంతా దేవుడు, అంతా ఈశ్వరుడే. మన చేత భగవంతుడు ఏదైనా మంచి పనులు చేస్తున్నాడు అనుకున్నాడు, వాళ్ళు భగవంతుడే చేస్తున్నాడు. అందులో మన తెలివి వాళ్ళు చేయలేదు. మన అహంభావం మంచి పనులు చేస్తుందే చేయలేదు. అంటే అంతా ఆయనే. అంటే చెప్తాడు, నీవు నాకు ఇష్టమైన పనులు చేయవయ్యా, నన్ను స్మరించుకుంటా ఉండు, నన్ను జపించుకుంటా ఉండు, నువ్వు నాలో నివసిస్తావు. అలాగే నువ్వు ఎంతో కొంత స్వార్థం తగ్గించుకున్న పని చేస్తుంటే, నిష్కామ భక్తి, నిష్కామ కర్మ నువ్వు ఆచరిస్తుంటే, భగవంతుడు చెప్తాడు, అర్జున నువ్వు నా కోసమే జీవిస్తున్నావు, నా కోసమే పని చేస్తున్నావు, అనుకో నీ లోపల ఈశ్వరుడు నాకు చూశావు, ఆ ఈశ్వరానుభవం నీకు కలగడం కోసం ఎటువంటి బుద్ధిని నీకు నేను ఇస్తే నీకు ఈశ్వరానుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, అటువంటి సద్బుద్ధినటువంటి సౌర్యాన్ని నా చేతుడు నీకు ప్రసాదిస్తానని చెప్పాడు భగవంతుడు. అంటే నీ పాడబుద్ధిగా తెలిసేది కాదు, నీ దేవబుద్ధిగా తెలిసేది కాదు, నీ శవబుద్ధి కానీ తెలియదు, నీ దేవబుద్ధి కానీ తెలియదు. నేను ఇచ్చిన బుద్ధితోటే నువ్వు కలిగిస్తావు. అంటే నా పట్ల నీకు భక్తి కలిగి ఉంటే నేను బుద్ధి సూక్ష్మ తెలుస్తాను. అప్పుడు నీకు పరాభక్తి, పరాభక్తి కలుగుతుంది. పరాభక్తి వల్లే పరతత్వం తెలుస్తుంది. మాకు ఏదో భక్తులు చిన్న చిన్న భక్తులు దేవతలకి దేవతలకి అందరికి నమస్కారం చెప్పేసరికి నమస్కారం మంచిది. మన నమస్కారం వల్ల కూడా మన ధ్యానసారం స్వర్గోత్సవం చదువుతున్నారు. నమస్కారం కూడా అర్చనలో ఒక భాగం, భగవంతుని అర్చన చేయటంలో నమస్కారం కూడా ఒక భాగం. నమస్కరించారు ఎవరికి? భగవానికి నమస్కరించి ఒక మాట అన్నాడండి, నాకు సత్యాన్వేషణం చేసే బుద్ధిని ప్రసాదం. మనలో ఎంతమంది ఉన్నా ఇందులో ఒక్కరికి సత్యాన్వేషణం చేసే బుద్ధి లేదు, కానీ ఆయనకి లేదని సంగతి తెలుస్తానని ఎవరికి లేదు, మనం లేదని సంగతి తెలియటం లేదు. మన అందరికీ భక్తి ఉంది, లేదని అంతమంది జాతి మీద చేయలేదు అంటే కూర్చుంటారు, ఇక్కడ భక్తి ఉంది, కానీ సత్యాన్వేషణ చేసే బుద్ధి లేదు. మరి అక్కడ పెద్ద పెద్ద కనిపిస్తున్నారు, ఏదో పరిస్థితి వచ్చింది, ఇక్కడ కోపం వచ్చింది, అక్కడ ఏదో వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎలా పరిస్థితి వారికి ఏదో కోరిక నెరవేర్చలేదంటే అది పరికి ఎక్కడ ఇటు కోరిక నెరవేర్చలే ఇటు పరిగెత్తాం. మీకు అక్టోబర్ నెలలో మీకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయి, ఇటు పరిగెత్తాం. ఈ భక్తి భక్తి ఎటువంటి అంటే కోరిక ఇచ్చారు, అక్కడ ఏదో జరిగిందా గుడి చుట్టూ తిరిగా ఏదో జరిగింది, ఈ గుడి చుట్టూ తిరిగి ఏదో జరిగింది, ఆ గుడి చుట్టూ తిరిగి అక్కడ ఏం జరిగింది, ఈ మహిమలు ఈ గొడవలు ఈ మూర్చులు ఈ అయ్యే ఈ గొడవలు కూడా అది జరిగిపోయింది జరిగింది. మన భక్తి వ్యాపార భక్తి సామాన్య భక్తి కోరికలు చెప్పుకుంటుంది, నిష్కామ భక్తి కాదు మనకి, సకామ భక్తి కానీ నిష్కామ భక్తి కాదు. నిష్కామ భక్తులు కూడా సత్యాన్వేషణ గురించి కాదు, నాకు మీరు సత్యాన్ని వెతికే సత్యాన్ని తెలుసుకునే మాత్రం నాకు ప్రసాదం. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పరిగెత్తాలి, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ పరిగెత్తాలి, ఆ దేవుడిని ఎలా మనం జపించుకోవాలి, ఈ దేవుడిని ఎలా జపించుకోవాలి. ఈ గొడవలే కానీ ఇక్కడ ఉన్నవాడు ఎవడు, నేను నేననే వ్యక్తం అవుతున్నాడు, నీ ఎవడరా, నేను ప్రశ్నించుకున్నాడు అక్కడ కూడా కానీ అందరికీ అసహజాలే కావాలి, కానీ సహజం ఎవరికి అక్కర్లేదు. వాళ్ళకి కోరిక నెరవేరిపోయింది, నువ్వు కోరిక నెరవేరిపోయింది, కోరిక నెరవేరింది, ఏంటి నీకు వచ్చింది, మీ శరీరం ఏమన్నా 1000 సంవత్సరాలు అవసరమే, అక్కడ దేవుడున్నాడు అక్కడ పడిగట్టు, ఎక్కడ దేవుడున్నాడు ఇక్కడ పడిగట్టం, వాళ్ళ నెల జపం చేయాలి అక్కడ పడి, ఈ నెల జపం చేయాలి పరిగెట్టడం, అదని ఇదని పరిగెత్తుంటారు. అతీతి పరిగెత్తేవాడు, అతీతి తిరిగేవాడు, ఈ వాండరింగ్ కానీ ఇటువంటి చల్లార్చి జరిగే తిరిగేవాడు, ఈ నేనే ఎవరిని ప్రశ్నించుకున్నాడు అక్కడ కనపడుతున్నాడు, ఎవరినా నేను ఇలా తిరుగుతున్నాడు చల్లార్లు ఇస్తే ఎలా ఎక్కడ కనపడుతున్నాడు, ఎవరు అసలుగా నేను గొడవలు పడుకుంటున్నాను, నేను సహజంగా నీకు ఒక నేనని వ్యక్తపడుతున్నాను కదా, ఎవరైతే నీకు లోపల నేనుగా వ్యక్తపడుతున్నాను, ఇది ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు నాకు నేనుగా వ్యక్తపడుతున్నాను, ఇది ఎంతవరకు నేను అది విచారణ చేస్తున్నాడు ఒక్కడ కనపడతాడు, నాకోసం చెప్తాడు ఇంతవరకు కోరికలు కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు చేయించుకుంటూ సృష్టిలో ఎవరూ లేదు, ఈ నెరవేరిన కోరికలు ఇంకో 10 కోరికలు తీసుకోవచ్చు, 10 కోరికలు నెరవేరి అనుకుని ఇంకో 100 కోరికలు తీసుకోవచ్చు, కోరికలు నెరవేర్చుకుంటూ ఆత్మజ్ఞానం పొందేవాడు ఎంతవరకు సృష్టిలో లేదండి. మనం భగవంతుని ధ్యానం చేయటం లేదు, కోరికని ధ్యానం చేస్తాం, కోరికని ధ్యానం చేస్తాం, భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ పాడు బుద్ధి నాకు వద్దండి లవుడి అంటున్నాడు, నాకు సత్యం కానీ నాకు ఎదుగు పడదు, నా సత్యాన్ని తెలుసుకునే బుద్ధి, సత్యాన్ని అన్వేషించే బుద్ధి, ఆ సత్యం పట్ల కాంక్ష, సత్య సాక్షాత్కారం పొందాల్సిన కాంక్ష, కాంక్ష నాకు ప్రసాదించండి అంతే చాలు అంటున్నాడు. అప్పుడే సత్య సాక్షాత్కారం నాకు అక్కర్లేదు, అంత దూరంగా ఏర్పడలేదు, ఆ సత్యాన్ని తెలుసుకునేవాడ బుద్ధి కనీసం బుద్ధికి నాకు ప్రసాదించండి. అసలు సత్యానుభవం లేకుండా ఎవరికి మోక్షం, సత్య సాక్షాత్కారం కాకుండా ఎవరికి మోక్షం కలదు. సత్యాన్ని మన భక్తి సత్యం వైపు గురి పెట్టామా లేదా, లేదా మన అన్వేషణ సత్యం వైపు గురి పెట్టామా లేదా, మన సాధన సత్యం వైపు గురి పెట్టామా లేదా, మీరు ఒక ఆలోచన, మీరు అందరూ ఆలోచించడం కరెక్ట్ సమాధానం రాదు. ఈ దేవుడు కాదు ఆ దేవుడు, ఆ దేవుడు కాదు ఈ దేవుడు, ఆ దేవుడు కాదు ఈ దేవుడు, ఈ దేవుడు కాదు ఆ దేవుడు, నేను సంతోషపడితే ఈ సంతోషపడి తిరిగి చిక్కుతున్న ఈ శవాన్ని ఏదో ఈ ఎవరు కల్పించిన గొడవలు మీకు ఇష్టంగా ఉన్నాయి, కల్పిస్తున్న గొడవలు లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాయని కల్పించేవాడు ఈ దొంగజనులు ఎవరు, ఈ విద్యార్థిని ఎవరు, ఈ అసత్యమైన ఎవరు, ఈ దేహ పరిమితమైన నేను ఎవరు, ఈ దొంగజనులు ఎవరు అని ప్రశ్నించేవాడు ఒక్కడ కూడా బుద్ధికైనా కనిపించడం లేదు. అందరూ దేవుడు 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 నిలబడి ఎక్కడో పట్టుకుంటూ ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, నేను దేవుడు చూడాలండి, దేవుడు చూడాలి అప్పుడు కూడా ఉన్నాడు కదా, వాడు ఎవరు ఇప్పుడే కొంచెం విచారణ చేశారు వాడి గురించి, భగవంత ముళ్ళంత చింతకంత ఎప్పుడైనా వాడి గురించి విచారణ చేశారు, ఎక్కువ కాకపోయినా కొంచెమైనా చేసావు, ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడైనా విచారణ చేశావు మనస్సు గురించి, సత్యానప్పుడు నేనైనా తలంపు లేదు, మరి సత్యానికి దేవానికి మధ్య వచ్చింది నేనైనా తలంపు, ఈ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ తలంపు నా లోపల నుంచి వస్తాను, నేనైనా తలంపు, ఇది ఎక్కడి నుంచి వస్తున్నాను, విచారణ ఎప్పుడైనా చేశావు, ఈ సహజంగా ఉన్నది సహజమైన ప్రశ్న, ఇది ఈ సహజమైన ప్రశ్న వేసుకోకుండా క్వశ్చన్ మనం ఎంతకాలం తిరుగుతాను కూడా, ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం మంచిది, ఆ సాధనలో ఈ నేను కలుపుతున్నాం మనము, ఈ నేను దేవదైన నేను విడిచిపెట్టిన సాధన చేసి వీడ మాట్లాడుతున్నాడు? నీ పూజలు, నీ జపంలో, నీ ధ్యానంలో, నీ విచారణలో, నీ కష్టాలు అందరూ ఎవరైతే పోగొట్టుకోవాలనుకుంటున్నారో అని అందరూ ఎనవారే చేయాలి కదా. నేను మినహాయించి నువ్వు సాధన చేస్తాను. ఈ సహజంలో ఉన్న విషయాన్ని సహజంగా ఎవరు ప్రశ్నించుకోవటం లేదు. అందరికి కల్పించుకుని కూడా ఎవరు ఇష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ నేను కూడా కల్పించబడ్డం అది. ఇప్పుడు నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, పని చెయ్యి, నీ బిడ్డ సత్యాలు సత్యానుభవం పొందాలి, సత్య సాక్షాత్కారం పొందాలి. అయితే తలంపు నీకు ఉండాలి. ఇంకా సత్యానుభవం లేకపోతే బంధము నుంచి కానీ, దుఃఖము నుంచి కానీ, వ్యాధం నుంచి కానీ, రోగం నుంచి కానీ విడుదల పొందలేదు. దేవుడిని దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాడు, నేను అవసరం దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది మీద ఒక రకమైన మాట. దేవుడు నీకు స్వరూపంగా ఎక్కడ అదే పరమస్థితి. ఎప్పటికైనా నీకు లోహం నశించదు. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడనుకోండి, వాడు మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ జీవితాన్ని నడిపించేది వాడే ఉండాలి, వాడే పాత్రసారి. అర్జునుడు రవ్వలేదు కానీ మీ రథాలు కూడా కోరుతారు. నేను గుర్రాలు కోరుతా, అర్జునుడు రథం మట్టికే కోరుతాను, చక్రమ పట్టణం, ఆయుధమ పట్టణం అన్నాడు. దుర్యోధన ఎదుర్కొంటాడు ఎవరు? ఎవరన్నాడు? భగవంతుడు అన్నాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నీ చేత చక్రం పట్టిస్తాను అన్నాడు. వీళ్ళిద్దరు దుర్యోధన ఎదుగుతూ మాట్లాడుతున్నారు. భగవంతుడు అప్పుడే అనుకున్నాడు, నా భక్తులు మాట్లాడతారు. మనం ఇద్దరు వచ్చేసరి ఇలా పెట్టేసారు వాళ్ళంటే నేను అప్పుడే అనుకున్నాడు భగవంతుడు. నా మాట కాదు నడపడం, నా భక్తుల మాటే నడిపెట్టాడు వాడు భగవంతుడు. నాకు ఏమి చేతకానవాడైనా నా మాట నడవాలి. మన చేత వస్తే కాదు, నా తూర్పు పరమలో తెలియజేనా, దిక్కులు తెలియజేనా, మూలం తెలియజేనా, అందరూ మా మాటే నాది. నేను చెప్పినట్టు నాది మాకు అప్పుడు ఎంతనే భగవంతుడు అనుకున్నాడు. హిందూ శబ్దం చేసేది వాడి శబ్దం, నా భక్తుల శబ్దమే నిలబెడతాను అనుకున్నాడు వరుణ్ భగవంతుడు. అంటే ఏంటి, తన మాట కంటే భక్తుల మాట భక్తులకి ఎక్కువ గౌరవం అవ్వాలి. తన తన శరీరం కంటే భీష్ముడి శరీరాన్ని ఎక్కువ చూస్తున్నాడు, తన గౌరవం కంటే భీష్ముడి గౌరవాన్ని ఎక్కువ చూస్తున్నాడు. అంటే మన శరీరం ఎలా గాయకం కలిగితే మనం ఎలా పాదపడతాం, భీష్ముడి శరీరాన్ని అంత బాగా చూస్తున్నాడు ఎవరు కృష్ణుడు. తన గౌరవం కంటే భక్తుల యొక్క గౌరవానికి ఎక్కువ ప్రాణులకు చెప్పాలనుకున్నాడు. అప్పుడే అనుకున్నాడు యుద్ధంలో రాకముందు వాడి మాట నిలబెడదాం. ఎవరి మాట అది? ఈ మాట ఎవరు చెప్పారు? రాజయ్యి. మనం చూడండి, ప్రతి మాట మన మాటే నడతాం అనుకుంటాం, కానీ భగవంతుడు ఏమనుకున్నాడండి? నా మాటే వదిలిపోవాలి, భక్తుల మాట విషయాకే గౌరవం రావాలి. కృష్ణుడు ఆయన మాట తప్పలేదు లోపం అనుకున్నా పర్వాలేదు, కానీ భక్తుల మాటకి గౌరవం నిలబడాలి. లౌడి అంటున్నాడు, నేను వెళ్ళి వస్తాను, మీరు మీరు నాకు చెప్పే మాటలు నా చేతులు ఇల్లు బహుమానాలు పెట్టినట్టుగా. మీరు నాకు ఎంతవరకు ఇష్టమైన మాటలు చెప్పారంటే, నా చేతులు ఎన్నో బహుమానాలు పెడితే ఎలా ఉంటుందో నాకు అంత సంతోషంగా ఉంది మీ మాటలు వినటానికి. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, మాటకు సంతోషించలేదు భగవాన్, బహుమానాన్ని ఇచ్చేవారు ఎవరు, పుచ్చుకునేవారు ఎవరు అని చిన్న నవ్వు నవ్వేరక్షణ భగవాన్, చిన్న నవ్వి నవ్వి భగవాన్ అంటారు. హృదయాన్ని గురించి మాట్లాడుతూ, హృదయం అంటే సత్యం, హృదయం అంటే దేవుడు, హృదయంలో దేవుడు ఉంటారు అంటే హృదయానికి దేవుడు అని పేరు కూడా వచ్చు. నిర్వాణ హృదయం గురించి చిన్న కోసుగా నెమ్మదిగా కంగారు కంగారుగా కాకుండా నెమ్మదిగా మాట్లాడుతూ, అంటే తిరిగి గట్టిగా మాట్లాడటం లేదు, బాగా చిన్నగానే మాట్లాడటం లేదు, లౌరీ గురించి వినపడేలాగా మాట్లాడుతూ, ఈ బహుమానాలు కుడి ఎడమ ఈ ద్వంద్వాలు ద్వైతాలు ఈ మాటలు ఒక పక్కన పెట్టాను. నువ్వు ఈ బహుమానాలు ఈ కుడి పక్కలు ఎడమ పక్కన పైన కింద పైన కింద ఈ కుడి వైపున ఎడమ వైపున ఈ బహుమానాలు ఈ ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు నీ దేహం ఎంతో, నీ దేహం ఎంత నిజమా ఈ కూడా అంతేనా? ఏ దేహకాలే మాదే కాదు, ఉద్రేకాలే మనసుకు సంబంధించినవి, ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు దేహానికి సంబంధించిన ఈ బహుమానాలు అని ఇన్నో చెప్పిన విషయాలు అని ఈ దేహకాలు మానవ కట్టాలి, దాన్ని సప్లంతో సమానమే. కానీ మనం వెళ్ళవలసింది హృదయం రోజు, హృదయమే ఆత్మ, హృదయమే సత్యము, హృదయమే ధర్మము, హృదయమే భగవంతుడు, చావులే సత్పదార్థం హృదయంలో ఉంది. దాన్ని సిద్ధింపజేసుకోవడానికి దాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయి, సాధన చెయ్యి. నీ హృదయంలో ఒక సత్వ వస్తువు ఉంది, ఒక సిద్ధమైన వస్తువు ఉంది, చాలా రెడీగా ఉంది, అది నువ్వు కల్పించుకోక్కర్లేదు. నీ ఎక్కడిలో కూడా ఉంది, నీ మూడు అవస్థల్లోనూ ఉంది, మూడు కాలాల్లోనూ ఉంది, నీ దేహం ఉన్నప్పుడు ఉంది, దేహం లేనప్పుడు ఉంది, నేను అదృష్టం వెంటాడుతున్నప్పుడు ఉంది, నిర్దృష్టం వెంటాడుతున్నప్పుడు ఉంది. ఈ బహుమతులతో సంబంధం లేకుండా, ఈ గౌరవాలు అగౌరవంతో సంబంధం లేకుండా, ఈ ద్వైతానికి సంబంధించిన గొడవలతో సంబంధం లేకుండా, నీ హృదయంలో ఒక శాంతి ఉంది, నీ హృదయంలో ఒక సుఖం ఉంది, నీ హృదయంలో ఒక ఆనందం ఉంది, నీ వెతికే వస్తువు నీ హృదయంలో ఉంది, ఈశ్వరుడు కూడా హృదయంలో ఉన్నాడు, సిద్ధం హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది, దానికి మరణంతో పుట్టినతో సంబంధం లేదు. దాన్ని దాన్ని సిద్ధింపజేసుకోవడానికి, దాన్ని తెలుసుకోవడానికి, దాన్ని గుర్తించడానికి, దాన్ని గ్రహించడానికి నువ్వు సాధన చేసి సిద్ధిని పొందు. సాధన ఎందుకంటే శివదయాన్ని సిద్ధంగా వస్తున్న సిద్ధిని పొందేసుకోవడానికి సాధన. నీ వరకు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నీకు గతి, ఆయన నీకు పతి, ఆయన నువ్వు పొందవలసింది కూడా ఆయనే. ఆయన అనుభూతికి వచ్చినప్పుడు ఈ చక్రం నుంచి విడుదల పొందుతావు అని అన్నాడు. జన్మైన చక్రం అది చక్రం విష చక్రం అది. ఈ చక్రం నుంచి ఉన్న ఈశ్వరు యొక్క గతి లేకుండా ఈ చక్రం నుంచి బయటపడలేదు. అంటే నీకు గత అయినాయి, నీకు పత అయినాయి. ఆయన చూపిస్తాడు, నీ పట్ల దయ చూపిస్తాడు. ఆ దయ చూపించడం ఈ చక్రం నుంచి విడుదల పొందుతావు లౌడి. నువ్వు పొందవలసినదే. అంటే నువ్వు సరైన ఇవ్వడం సత్యం అయితే నువ్వు గురిపెట్టు లౌడి అని భగవాన్ కోరకం ఉన్నాడు అని మౌనం వహించాడు. తిరిగి 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 మళ్ళీ నమస్కరించాడు. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలని భగవాన్ చెప్తున్నప్పటికీ, ఈ కూర్చోటాలు నిల్చోటాలు నమస్కారాలని దేహానికి సంబంధించిన విషయాలని చెప్తున్నప్పటికీ మళ్ళీ గురువుకి నమస్కరించాడు, ఆచార్యకి నమస్కరించాడు. నమస్కరించి వ్యాప్తి తిరిగి వ్యాప్తి తిరిగి మొక్కను చూసుకుంటూ ఆ మొక్కలో ఉన్న ఆనందాన్ని శాంతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా స్లోగా స్లోగా వెళుతూ మధ్య మధ్యలో వ్యాప్తి తిరిగి మళ్ళీ ఒక్కోసారి ఒక్కోసారి నమస్కరించి లౌరి భవనాశ్రమాన్ని కరుణాశ్రమాన్ని విడిచిపెట్టి విఎస్ఏ వెళ్ళిపోయాడు. జ్ఞాని యాత్రలో ఉంటుంది వదులుకోవడం. సూర్యుడు కిరణాలు వచ్చినప్పుడు ఆ జ్ఞాని నుంచి శాంతి అలా ప్రకటిస్తుంటుంది, ప్రసరిస్తుంటుంది. జరగకుంటున్నారు లౌడి అది ఆస్వాదించారు. మన అందరికీ ఎంతో కొంత భక్తి ఉందన్నమాట నిజం, కానీ మన భక్తి సత్యాన్ని అన్వేషిస్తుందో లేదో చూసుకోవాలి. ఆ పాఠం యొక్క సారమది. అటువంటి సత్యాన్ని అన్వేషించే బుద్ధిని నాకు ప్రసాదించు, అటువంటి భక్తిని అటువంటి నిర్మలమైన భక్తిని నాకు ప్రసాదించు.